ీపనగరీ జడానా చైతన్యస్తవకమకరందశ్రుతిజరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. అందరూ భక్తి శ్రద్ధలు చెప్పండి. ఓం నమశివాయై చ నమశివాయ, ఓం నమశివాయై చ నమశివాయ, ఓం నమశివాయై చ నమశివాయ. ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ఈ మంత్రం అనకుండా ఇక్కడ అసలు అడుగు పెట్టకూడదని ఒక శాస్త్రం. అందుకని ఈ మంత్రం మీ అందరికీ చెప్పించాను. సహజంగా లోకంలో అందరికీ అనుమానం ఏంటంటే నమశివాయ అనే మంత్రం చాలు కదా, నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం. కానీ అరుణాచలం పార్వతీ పరమేశ్వరుల యొక్క సమష్టి రూపం, ఇద్దరి కలయిక, అర్ధనారీశ్వర పర్వతం. అచలము అంటే కొండ, చలము అంటే కదులేది, అచలము అంటే కదలనిది. కొండలు కదలవు గనక మనలా ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళవు గనక మనమే వాటి చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి తప్ప అవి మన చుట్టూ ప్రదక్షిణ చెయ్యవు గనక వాటన్నిటికీ అచలములు అని పేరు. ఈ అచలమునకు, అచలం అంటే కొండ, కొండకు కూడా పేరు ఉండాలిగా. ప్రతి వ్యక్తికి ప్రతి జీవికి ఏదో ఒక పేరుని భగవంతుడు నిర్ధారణ చేశాడు. ఈ కొండకి స్వయంగా ఈశ్వరుడు అరుణ అని పేరు పెట్టాడు. అరుణ అచలము అరుణాచలము. అరుణ అంటే ఎర్రని, అరుణ అంటే సాటి లేని మహాశక్తివంతమైనది, ప్రకృతితో కూడినది అని అర్థం అన్నమాట. అమ్మవారికి అపర్ణ అని పేరు. పార్వతీదేవికి ఏమని పేరు? అపర్ణ. అపర్ణ అంటే అందరికీ తెలుసున్న సాధారణ అర్థం ఏమిటి అంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేయటం వల్ల అమ్మని అపర్ణ అన్నారు. పర్ణం అంటే ఆకులు, ఆకులు కూడా తినకుండా తపస్సు చేస్తే అపర్ణ అని. కేవలం అది ఒక్కటి కాదు, అప ప్లస్ రుణ కలిస్తే అపర్ణ. రుణములు లేనిది. మనకి రుణానుబంధాలు ఉన్నాయి. ఏదో ఒక రుణానుబంధం లేకపోతే ఈ భూమి మీద మానవుడై పుట్టడు, భార్యాభర్తలై పుట్టరు, పిల్లలై పుట్టరు. అందుకే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా. ఏదో ఒక రుణానుబంధం వల్లే ఇవాళ మన ఇంట్లోకి గేదెలు వస్తున్నాయి, ఆవులు వస్తున్నాయి, కుక్కలు వస్తున్నాయి, ఇళ్ళు వస్తున్నాయి, భార్యాభర్త అనే బంధం ఏర్పడుతోంది, కొంతమంది మిత్రులు అవుతున్నారు, కొందరు శత్రువులు అవుతున్నారు. ఇవన్నీ మనం ఎప్పుడో ఒకప్పుడు చేసుకున్న కర్మల ఫలితాలు. కర్మ అంటే పని. ఒక పని చేస్తే ఆ పనికి తగిన ఫలితం వచ్చి తీరుతుంది. పని చేయడాన్ని సంస్కృతంలో చర్య అంటారు. ఎప్పుడు చర్య ఉన్నా దానికి మళ్ళీ ఒక ప్రతిచర్య ఉంటుంది. ఆ ప్రతిచర్య అనుభవము, ప్రతిఫలము అంటున్నాం. కాబట్టి ఈనాడు మీరు సంపదలు పొందుతున్నా లేక దుఃఖం పొందుతున్నా, బాధలు పొందుతున్నా సంతోషం పొందుతున్నా, ఒక చోట నుంచి ఓ చోటకు వెళ్ళగలిగినా, కదల్లేక మంచం మీద పడి ఉన్నా, కాలు విరగొట్టుకుని ఆపరేషన్లు చేయించుకుంటున్నా, వీటన్నిటికీ కారణం మరి ఎవ్వరు కాదు, ఇతరుల మీద నింద పెట్టకండి మీరు. ఇదంతా మన కర్మ ఫలితం మనం అనుభవిస్తున్నాం. ఎందువల్ల కర్మ ఫలితం అనుభవిస్తున్నాం అంటే నువ్వు మనస్సు పెట్టి చేస్తున్నావు కాబట్టి. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న తేడా, అది తెలిస్తే కానీ అరుణ అంటే తెలియదు మీకు అర్థం. పని చేసి ఆ పనికి ఫలితం అంటున్న వాడు ఎవరన్నా ఉన్నారంటే ఈ లోకంలో కృష్ణుడికి అంతల. రంతిదేవుడు అనే ఆయన దగ్గరికి లక్ష ఆవులు వచ్చాయి. ఆ లక్ష ఆవులు వచ్చి, ఏమయ్యా నువ్వు యజ్ఞం చేసి రోజుకి 2000 ఆవుల్ని నరికేసి ఆ యజ్ఞగుండంలో వేసి కాలి చెయ్యి అన్నాయి. నిజానికి ఎవడన్నా గోహత్య చేస్తాడా? రోజు 2000 ఆవుల్ని చంపడం అంటే, లక్ష ఆవుల్ని చంపాలంటే 5 రోజులకి 10,000, అలాంటివి 10 పదులు 100,000 అయితే 1,00,000, అనగా ఆయన 50 రోజుల పాటు యజ్ఞం చేస్తే కానీ ఆవులు చావు. రోజుకు 2000 ఆవులు చొప్పున 50 రోజుల పాటు చంపి యజ్ఞం చేయమంటే ఇంకోడెవడన్నా అయితే గుండెలు బాదుకుని, అయ్య బాబోయ్ గోహత్యా పాపం చేయడం కంటే మరొకటి ఉన్నదా, నా వల్ల కాదు ఈ నెత్తురు ముద్ద చేసి నేను యజ్ఞం చెయ్యననాలి. కానీ ఆయన గోవులు బతిమాలగానే మారు మాట్లాడకుండా పెద్ద యజ్ఞగుండం ఏర్పాటు చేసి మళ్ళీ కిక్కులు మనకుండా రోజు గో సహస్రద్వయంబు ఆతని కంటేనే హింసాభరము. ఇప్పుడు నేను చెప్పిన పద్యం ఎర్రాప్రగడ రాసిన అరణ్య పర్వంలోది, ధర్మవ్యోధుని చరిత్రలోది, ఒక బోయవాడు కౌశికుడనే బ్రాహ్మడికి చెప్పిన కథలోది. 2000 ఆవుల్ని చంపినా యజ్ఞం చేసినా ఆయనకి పాపం అంటలేదు, హాయిగా వైకుంఠానికి వెళ్ళాడు. కానీ ఇప్పుడు మీరు ఎవరన్నా తెలుసో తెలియకో వెళ్ళి ఒక ఆవుని కర్రతో కొడితే ఆ ఫలితం వెంటనే కొద్ది రోజులకే కాలో చెయ్యో విరిగి మనం మనసు వెక్కుతాం. ఎందువల్ల అంటే, ఇవి చెప్పాయి, అది నా కర్తవ్యం, నాకే సంబంధంలా, సర్వం కృష్ణార్పణ వస్తు అని యజ్ఞం చేసేట ఆయన. అందుకని గోవులు కోరినంత మాత్రం చేతనే మనం నిజంగా చంపినా పాప మనకు వస్తుంది. కొంచెం సూక్ష్మంగా వినాలి ఇక్కడ. నేను హఠాత్తుగా ఒరే నన్ను చంపేస్తున్నారా చంపి అన్నాను అనుకోండి, కోపం వచ్చి మీరు గురువుగారు చెప్పారు కదా అని నన్ను నరికేస్తే మహాపాపం వస్తుంది. ఎందుకంటే నేను మనస్ఫూర్తిగా అనలా, ఏదో ఆ సమయంలో కొంచెం కోపం వచ్చి ఇంట్లోనూ ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు అంటూ ఉంటారుగా నన్ను చంపు తింటున్నావు తినరా నన్ను తిను అన్నారంటే పాపం పొద్దు నుంచి సాయంకాలం దాకా పని ఒత్తిడి ఎక్కువైపోయి ఏ బాలకృష్ణ గారికి విసుగొత్తి ఇక నేను చేయలేకపోతున్నాను నన్ను చంపేయండిరా అంటే చంపకూడదు. అప్పుడు మనస్ఫూర్తిగా ఆ వ్యక్తి కోరుతున్నాడో లేదో మనకి తెలియాలి. రెండవది, కోరిన నీవు నేను చేస్తున్నాననే స్పృహ లేకుండా చెయ్యాలి. ఇది చాలా కష్టం. మనం ఎన్ని చెప్పినా అంతా దేవుడు చేయిస్తున్నాడు అంటాము నాలికతో, మనస్సులో మాత్రం ఎవరైనా వీరు బాగా చేశారంటే ఆనందం వస్తుంది, బాగా చెయ్యలేదంటే దుఃఖం వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం చేస్తున్నామనే కోరికతోటో అహంకారంతోటో చేస్తున్నాం. ఆ అహంకారంతో చేయటం వల్ల ఏ పని చేసినా దానికి తగిన ఫలితం వస్తుంది మనకి. ఈ ఫలితములే రుణములు. ఈ రుణం వల్లే ఈ సృష్టి ఏర్పడుతోంది. ఈ రుణములు లేవు గనక అమ్మని అపర్ణ అన్నారు. ఇటువంటి రుణములు మనకి లేకుండా చేసేటటువంటి ప్రకృతి శక్తి ఈ కొండలో ఉంది గనక దీనికి అరుణ అని పేరు. ఇక్కడికి కొండ మీదకి అడుగు పెడితే ఇప్పుడు ఏమిటి లాభం అన్నమాట? భక్తితో నమ్మి ఇక్కడ నిజంగా పరమేశ్వరి పరమేశ్వరుడితో కలిసి ఉందనుకుని విశ్వాసంతో ప్రదక్షిణ చేస్తే కొండ చుట్టూ ఆ క్షణం నుంచి రుణానుబంధాలు తొలగిపోతాయి, సకల పాపాలు పోతాయి, ఇంకా భవిష్యత్తులో పునర్జన్మెత్తడానికి కావలసిన బంధం లేదు, మనకి రుణం లేదు. బ్యాంకులో ఏటీఎం కార్డు పెట్టి మనం డబ్బు తీసినా పిన్ను మనకి తెలుసున్నా అందులో డబ్బు ఉంటేనే వచ్చేది, అసలు డబ్బే లేకపోతే నీకు ఎలా వస్తుంది? ఏ క్రెడిట్ కార్డులు అక్కడ ఏటీఎంలు బంజీయవు. అలాగే మనకి బంధములు లేకపోతే ఏ రుణములు లేకపోతే పునర్జన్మ ఉండదు. కాబట్టి పునర్జన్మ ఉండకూడదనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి నమశివాయైచ నమశివాయ అని కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే, నమశివాయ అంటే శివుని కొరకు నమస్కారము, శివాయై అంటే పార్వతి కొరకు నమః అంటే నమశివాయైచ, ముందు అమ్మవారి కోసం ఆ తర్వాత నమశివాయ శివుడి కోసం. ఎప్పుడైనా ముందు అమ్మని ఆ తర్వాత అయ్యవారిని తలుచుకుని భక్తి శ్రద్ధలతో మనం నమస్కారం చేసి కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఇక వారికి పునర్జన్మ లేకుండా చేసే ఏకైక స్థలం గనుక దీనికి అరుణాచలమని పేరు వచ్చిందని శివపురాణం చెబుతోంది ప్రామాణికంగా. మళ్ళీ ఎవరో పుల్లారావు గారో పద్మారావు గారో చెప్పలా, స్వయంగా ఈశ్వరుడు పార్వతీ సమేతంగా మనకి చెప్పాడు. అందుకని ఈ కొండ మీద కడుగు పెట్టడంతో ఈ ప్రాంతానికి రావడంతో వీలున్నంత వరకు నమశివాయ నమశివాయ ప్రణవం లేకపోతే అది మంత్రం కాదు. గనక ఓం నమశివాయ నమశివాయ ఓంకారం కూడా కలపాలి. ఈ రెండు కలిపితే అప్పుడు ముందు ప్రకృతి అమ్మవారు అని అర్థం, రెండోది పురుషుడు అంటే ఈశ్వరుడు. ఈ అర్ధనారీశ్వరులు ఇద్దరూ మనలో ఉంటారు. ఈ ప్రాంతం అంతా ఉన్న అర్ధనారీశ్వరుడు మన శరీరంలో ప్రవేశిస్తారు. అప్పుడు మనం గిరి ప్రదక్షిణ చేస్తే ఎలా ఉన్నా వెళ్ళగలుగుతావు, శరీరంలో ఏ మాత్రము నిస్త్రాణ రాదు అన్నాడు ఈశ్వరుడు. అంత గొప్ప క్షేత్రం కనుక అరుణ అచలము అని ఆయన ఒక గొప్ప పేరు పెట్టాడు. అరుణము అంటే ఎరుపు అని అర్థం. ఏ ఎరుపు? ఉదయిస్తున్న సూర్యుని ఎరుపుని మాత్రమే అరుణం అనాలి. ముదురు కుంకుమ రంగుని అరుణం అనకూడదు, అది కుంకుమ వర్ణం అనాలి. ఉదయకాలంలో సూర్యుడు చూశారు కదా, ఒక రకమైన నారింజ రంగులో కమలాఫలం రంగులో మనకు ఎదురుగుండా దర్శనమిస్తాడు. అలా ఉదయిస్తున్న సూర్యభగవానుడి కాంతి అరుణ కాంతి. ఇక్కడ చరిత్రలో మొట్టమొదటిసారి సూర్యుడు కూడా ఆవిర్భవించాడు. సూర్యుడి కొడుకు అరుణుడు అని ఒక ఆయన ఉన్నాడు, సూర్యుడు రథసారథి వినత కొడుకు. ఆ అరుణుడు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ తపస్సు చేసి సూర్యుడికి రథసారథి అయ్యాడు. ఆ అరుణుడు అడుగు పెట్టి తపస్సు చేసిన స్థలం కాబట్టి కూడా దీని అరుణాచలం అన్నారు. చాలామంది దీన్ని పట్టించుకోవటం లేదు. సౌర పురాణంలో చెప్పారు, పూర్వం వినత కద్రువ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు కశ్యప ప్రజాపతి భార్యలు పోటీ పెట్టుకున్న విషయం మీరు చాలాసార్లు పురాణంలో విన్నారు. వాళ్ళిద్దరూ పాలసముద్రం దగ్గరికి వెళ్ళారు. ఆ పాలసముద్రం దగ్గర తెల్లని ఉచ్చైశ్రవం అనే గుర్రం కనపడింది. ఆ గుర్రం కనపడగానే గుర్రం అంతా తెల్లగా ఉందంది వినత. గుర్రం అంతా తెల్లగా లేదు, తోక మాత్రం నల్లగా ఉందంది చెల్లెలు. చెల్లెలు ఎప్పుడు అక్క ఎతింటే ప్రతి అంటుంది అనమాట. కొంతమంది అంతే, ఎన్ని చెప్పండి అవునంటే కాదంటారు. అదంతా ఒక రకమైన వితండవాదం అది. అలాగే వాదోపవాదాలు చేసుకున్నారు. చివరికి ఎవరు నెగ్గితే వాళ్ళు రెండో వాళ్ళకి దాస్యం చేయాలి, ఓడిపోయిన వాడు నెగ్గిన వాళ్ళకి దాస్యం చెయ్యాలి అని ప్రతిజ్ఞ చేసుకున్నారు. ఓడిపోతాను, గుర్రం అంతా తెల్లగానే ఉందని కద్రువుకి తెలుసు. అందుకని ఆవిడ ఇంటికి వెళ్ళి రేపటిదాకా అక్కగారి దగ్గర గడువు అడిగి తన పిల్లలను నల్లతాచు పావులు అందరినీ పిలిచి, మీరు ఈ రాత్రికి రాత్రి పాలసముద్రం దగ్గర ఉన్న ఉచ్చైశ్రవం అనే గుర్రం తోకని పట్టుకోండి. ఆ తోకని గట్టిగా పట్టుకుంటే నల్లగా అయిపోతుంది తోక. దాంతో నేను మా అక్కగారి దగ్గర దాస్యం చేయవలసిన కర్మ తగ్గుతుంది, నేను నెగ్గుతాను, వినత నాకు దాస్యం అవుతుంది అంది. సరే పావులు మొత్తం మీద ఆవిడ శాపానికి భయపడి ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్న తర్వాత నుంచి వినత ఆవిడకి దాసి అయిపోయింది. ఆ దాసి అవడానికి గల కారణం ఆవిడ చేసిన ఒక గొప్ప పొరపాటు అని భారతంలోనూ ఉంటుంది, పురాణాల్లో ఉంటుంది, ముఖ్యంగా సౌర పురాణంలో ఉంటుంది. కద్రువ, వినత, అదితి వీళ్ళందరూ కూడా కశ్యప ప్రజాపతి భార్యలు. కశ్యప ప్రజాపతికి మొత్తం 14 మంది భార్యలు ఉన్నారు. అందులో వినత ఒక భార్య, కద్రువ ఒక భార్య. ఒకరోజున ఆ ఇద్దరు భార్యల్ని పిలిచాడు. అంత అక్క చెల్లెళ్ళేగా, వాళ్ళంతా దక్షుడు కూతుళ్ళు, సొంత అక్క చెల్లెళ్ళండి వాళ్ళు. అయినా పెళ్లికి ముందు నుంచి కలిసి ఉన్నవాళ్ళు పెళ్ళి అయిన తర్వాత కొట్టుకు తెచ్చిపోవడం మొదలెట్టారు సవతి పోరుతోటి. అప్పుడు కద్రువ అంది, యావండి స్వామి పిలిచారంటే, కద్రువ నాకు వల్ల మీకు ఎటువంటి సంతానం కావాలి అన్నాడు. మంచి బలమైన 1000 కొడుకులు కావాలి నాకు అంది. తథాస్తు అన్నాడు కశ్యపుడు. అప్పుడు వినత, ఆవిడ 1000 కొడుకులకి అంది కదా, ఆ 1000 ఒక్క ఏకదెబ్బతో కొట్టి పడగొట్టగలిగేంత మొరగాడు ఒకడు పుడితే చాలంది. అనగానే నువ్వు అలా అన్నావు కానీ నీకు ఒకడు కాదు ఇద్దరు పుడతారు. స్వార్థంతో వాళ్ళని పడగొట్టాలనే ఊహ నీకు వచ్చింది కనుక కొంత ఇబ్బంది పొందుతావు నువ్వు అన్నాడు ఆయన. ఆ తర్వాత కద్రువకి వినతకి ఇద్దరికీ కూడా గుడ్లు పుట్టాయి. వినతకేమో భర్త ఆశీర్వచనం వల్ల 2 పుట్టాయి, కద్రువకి 1000 పుట్టాయి. ఈ 1000 ముందు పగిలాయి. అందులోంచి ఆదిశేషుడు, వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, అరుకాషుడు, అంబరీషుడు, ధృతరాష్ట్రుడు, పిశంగుడు, చలుడు, అవిచలుడు, కశ్మీరుడు, కూటుడు, శంకుడు, తీర్థుడు, ఓ అరే బాబా ఇలా 1000 పుట్టుకొచ్చారు. ఆ 1000 పేర్లు చెబితే అరుణాచల మహాత్మ అంతా ఇదే అయిపోతుంది. ఈ కొడుకులంతా పుట్టుకొచ్చిన వాళ్ళలో కొందరు తెల్లగా, కొందరు నల్లగా, కొందరు ఎర్రగా ఉన్నారు. వీళ్ళు పుట్టి పెరిగి 1000 పడగలతో ఆదిశేషుడు, 1000 పడగలతో వాసుకి వీళ్ళు తిరుగుతూ ఉంటే పాపం వినతకి కసి ఎక్కువైపోయి నాకేమో రెండు గుడ్లు పుట్టాయి, ఈ రెండు గుడ్లు ముందు పుట్టినా పగలడం లేదు అని ఈర్ష్యతో ఒక గుడ్డుని పగలగొట్టేసింది. ఆ గుడ్డులో పాపం ఈ కింద తొడల దగ్గర నుంచి తయారు కాకుండా ఈ పైభాగం అంతా శరీరం తయారయ్యింది. సరిగ్గా తొడల దగ్గర నుంచి కింద భాగం కాళ్ళు తయారవ్వకుండా ఒక కొడుకు బయటకు వచ్చాడు. వాడు అనూరుడు అరుణుడు అని పిలువబడతాడు. ఎర్రగా ఉన్నాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక గుడ్డు పగలగొట్టుకుని పక్షి బయటకు వచ్చేటప్పుడు ముందు ఎలా ఉంటుంది, ఎర్రగా లేత రంగులో మిసమిసలాడిపోతుంది. తర్వాత పెరిగే కొద్దీ రంగులు మారిపోతాయి. పిల్లలు కూడా అంతే, అదేంటో తెలియదు. పుట్టినప్పుడు ఎర్రగా కనపడతారు, ఒక గంట గడిచాక వాళ్ళు అసలు రంగులు బయటపడతాయి. పుట్టినప్పుడు మాత్రం కోమలంగా ఎర్రగా ఉంటారన్నమాట. మనకి తెలియక ఎర్రని కొడుకు పుట్టాడు అనుకుంటే రెండు రోజులు పోయాక అమావాస్య చంద్రుడా పూర్ణిమ చంద్రుడో తెలుస్తుంది. అలా ఈ కుర్రాడు ఎర్రని రంగుతో బయటికి రాగానే అరుణహ 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 అంది ఆవిడ. వాడు మాత్రం ఎర్రని కళ్ళతో, అమ్మా నేను ఇంకొక 500 సంవత్సరాల గుడ్డులో ఉండేటట్టుగా నువ్వు చేసి ఉంటే ఈ తొడలు తయారయ్యేవాడి, అప్పుడు నేను వికలాంగుండి కాకుండా సకలాంగుండి అయ్యేవాడిని. నువ్వు సవతి మీద ఈర్ష్యతో ఇంకా పిల్లవాడిగా నేను పూర్తిగా తయారు కాకుండా నీ గుడ్డును పగలగొట్టావు, ఆ రకంగా నన్ను అన్యాయంగా వికలాంగుణ్ణి చేసావు. ఈ పాపానికి ప్రాయశ్చిత్తంగా కద్రువతో పోటీలో ఓడిపోయి 1000 సంవత్సరాలుగా బానిసగా బతుకన్నాడు. ఆవిడ బాధపడిపోయి ఏ తల్లైనా తనకు కొడుకులు సక్రమంగా పుట్టాలని అనుకుంటుంది. నేను అలాగే అనుకున్నాను, కేవలం ఈ గుడ్డులోంచి పిల్లలు రావటంలో గుడ్డులో ఏదైనా లోపం ఉందేమో, వాటికి ఎంత ఫుడ్ పెడదామనుకుని పగలగొట్టాను, కానీ మరో ఉద్దేశం కాదు నాయనా, నన్ను శపిస్తావా అంటే ఆయన జాలిపడి, ఏమైతేనే నీ వల్ల నాకు అవయవాలు పోయాయి, శాశ్వతంగా నాకు తొడలుండవు, అందువల్ల ఎర్రగా పుట్టిన అనూరుడు అంటే ఊరువులు లేనివాడు అనే పేరు వచ్చేసింది నాకు. ఊరువు అంటే తొడ, ఊరువు లేనివాడు అనూరుడు అయిపోయాను, అందుకే కోపంతో శపించాను. పర్వాలేదు, నేను ఒక అద్భుతమైన ద్రావిడ ప్రాంతానికి వెళ్ళి తపస్సు చేసి సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోయిన 500 సంవత్సరాల తర్వాత ఈ రెండో గుడ్డులోంచి ఒక మహాపురుషుడు పుడతాడు, వాడి వల్ల నీకు దాస్య విముక్తి అన్నాడు. అదిగో ఆ రెండో గుడ్డులోంచి పుట్టినవాడు గరుత్మంతుడు అనమాట. ఆయన వచ్చి పాములకి తనకి ఉన్న విరోధాన్ని పురస్కరించుకోవటం, తల్లిని రక్షించటం, దాస్య విముక్తి చేయటం, ఈ కథ అంతా పక్కన పెట్టండి. ఈ తొడలు లేని ఈయన ఇదిగో ఈ కొండ దగ్గరకి దివ్యశక్తితో ఎగిరొచ్చాడు. ఎలా ఎగిరొచ్చాడు, నేను ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుణ్ణి తలుచుకుంటున్నాను అన్నాడు. అనగానే సూర్యుడు అనుగ్రహంతో తొడలు లేకపోయినా ఎగిరి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ కొంతకాలం కొండ మీద తపస్సు చేశాడు. ఆ కొండ మీద పైన ఉన్న గుహ, ఆ గుహలో భగవాన్ రమణ మహర్షి వారు, ఇక్కడ జనాలు ఎక్కువైపోతుంటే పైకి వెళ్ళిపోయి తపస్సు చేసేవాడు ఆయన. వీళ్ళ బాధపడలేక ఆయన ఇక్కడ కొండ గుహలో తపస్సు చేశాడు. మహాత్ముడు స్కందుడి అవతారం. ఆయన తపస్సు చేస్తూ ఉంటే అడగకుండా అందరూ తలుపులు తీసుకుని లోపలికి వచ్చాడు. మొదలెట్టారు గుహ తలుపులు, గురువుగారు రూములోకి జనం వచ్చి పడినట్టుగా. దాంతో ఆయన విసిగిపోయి ఏకాంతంగా ఉండడం కోసమని పైకి వెళ్ళిపోయాడు. అక్కడ కొంతకాలం తపస్సు చేశాక కూడా జనం తప్ప ఎప్పుడూ లేదు. ఎందుకని, వాళ్ళ బాధ వారిది, మా గురువుగారు ఆయన మహానుభావుడు తపస్సు చేస్తున్నాడు, దర్శనం చేసుకుని తరిద్దాం అనుకుంటున్నారు. అలా తరించాలనుకోవటం శిష్యుల ధర్మం. శిష్యులు ఎక్కువైతే ఏకాంతంగా వెళ్ళాలనుకోవడం గురువు ధర్మం. కాబట్టి ఇద్దరిలో ఎవరి తప్పు ఎవరి తప్పు అంటే ఇద్దరిది ఒప్పి అన్నారు. అది గొప్ప సాక్ష్యం. కాబట్టి ఆయన ఎప్పుడు శిష్యుల మీద అందుకే విసుక్కోలేదు, రండి పర్వాలేదు కానీ నేను వీలున్నంతవా ఏకాంతంగా ఉంటాననేవాడు ఆయన. ఆయన పైకి వెళ్ళి తపస్సు చేసుకున్న స్థల ప్రాంగణంలో అరుణుడు తపస్సు చేశాడు. ఎలా తపస్సు చేశాడు, సూర్యోదయ సమయంలో సూర్యుడిని తలుచుకోగానే ఆయనకి తొడలకి శక్తి వచ్చేదిట. ఈ తొడలు లేవు, తొడలు లేని ఆయన 14 కిలోమీటర్లు ఇంచుమించు కొండ, దాని చుట్టూ ఈ డేక్కుంటూ ప్రదక్షిణ చేశాట. మన వాళ్ళు 2 కాళ్ళుండి కడుపు నిండా తిని ఆటోల మీద తిరగకూడదా అండి అంటున్నారు. పాపం ఏం చేస్తాం, కాలప్రభావం అనుకోండిది. ఆయన సూర్యుడిని భక్తితో ప్రార్థించి శరీరం ఇచ్చావు, ఈ కొండ చుట్టూ నడిచి వెళ్ళాలని శాస్త్రం చెబుతోంది, తొడలతో ఉన్నాను నేను, కాళ్ళు లేవు, ఎలా వెళ్ళను అంటే నన్ను నమ్మేవు శక్తి అదే వస్తుంది, డేకేయి అన్నాడు ఆయన. ఆయన ఈ తొడలతో పరిగెడుతూ ఉంటే ఆ వేగానికి ఆకాశంలో పక్షులు ఆశ్చర్యపోయాయిట. నేను ప్రతి అక్షరము సత్యం చెబుతున్నాను పురాణాల్లోంచి. ఒక కాళ్ళు లేని వ్యక్తి భగవద్భక్తితో కొండ చుట్టూ ప్రదక్షిణ చేశాడు. ఆ ప్రదక్షిణకి ఆ తపస్సుకి మెచ్చుకుని సూర్యుడు, ఇక మీదట నీవు వెళ్ళిన తర్వాత నీ వెనక నే వచ్చి ప్రజలకి దర్శనమిస్తాను, నేను అందరికీ దర్శనమిస్తే కానీ లోకం బాగుపడదు, కానీ నా దర్శనానికి ముందు నీ దర్శనం అవుతుంది, అంటే నా రథానికి తొట్లో నువ్వు కూర్చోవాలి. మీరు ఎప్పుడైనా చూడండి, గురువుగారు దర్శనం ఇవ్వాలంటే ముందు డ్రైవర్ కనపడతాడు. ఇంచేత ఇప్పుడంటే ఫ్రంట్ సీట్లో కూడా కూర్చుంటే ఇద్దరం ఒకేసారి దర్శనమిస్తున్నావు, కానీ ఎక్కువగా పూర్వం అంబాసిడర్ కార్లో వెనక్కి కూర్చునేవారు, ముందు డ్రైవర్ కనపడతాడు. డ్రైవర్ను చూడకుండా ఎవడన చూడగలడ? ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు రథసారథి ఉండాలి. కాబట్టి నా సారథిగా నిన్ను నియమిస్తున్నాను, నువ్వు ఎర్రగా ఉంటావు, నీ కిరణములు ఆకాశంలో ముందు కనబడతాయి, ఆ అరుణ కిరణాలు అయ్యాక నా బింబం కనబడుగాక. ఇంత శక్తి కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల వచ్చింది, ఈ కొండకు అంత శక్తి ఉంది, అందువల్ల నీ పేరు మీదుగా కూడా ఇది అరుణాచలం అని పిలువబడుతుందని సూర్యుడు వరం ఇచ్చిన పవిత్రమైన అద్భుతమైన గిరి ఇది. అటువంటి అరుణ గిరి మీదకి వాళ్ళ మనం వచ్చాం. అంటే పార్వతీ పరమేశ్వరుల స్వరూపం ఈ కొండ. ప్రదక్షిణ చేసిన వికలాంగుడి చేత కూడా ప్రదక్షిణ చేయించుకున్నటువంటి, వికలాంగుని చేత భక్తితో కొలిచినంత మాత్రం చేత శక్తి ఇచ్చి మరీ ప్రదక్షిణ చేయించుకున్న కొండ ఈ అరుణాచలం. శాశ్వతంగా మనందరికీ ప్రథమ దర్శనం అతనిది అయ్యేలా చేసిన కొండ అరుణాచలం. లేకపోతే ఒక మారుమూల ఒక వికలాంగుడు శాశ్వతంగా అందరికీ ప్రథమ దర్శనం ఇవ్వగలడా దేవుడి కంటే ముందుగా? అంత గొప్ప శక్తి ఈ కొండకుంది. శరీరంలో కుష్ఠరోగము, తెల్ల మచ్చలు ఉంటాయి కొందరికి, ఆ తెల్ల మచ్చల రోగం ఈ కొండకి ప్రదక్షిణ చేస్తే పోతుంది. మీరు నన్ను నమ్మి చెయ్యండి. ఎందుకంటే సూర్యుడు అరుణుడికి ఈ కొండ మీద అరుణాచలం అనే పేరు, నీ పేరు శాశ్వతమవుతుంది, నాకంటే ముందు రథం తొట్టులో కూర్చుని రథం తోలుతావు గనక నువ్వు దర్శనమిస్తావు, ఆ దర్శన సమయానికి కొండ చుట్టూ ప్రదక్షిణ చేసేవారికి నేను తెల్ల మచ్చలు, కుష్ఠ, శ్వేతకుష్ఠ వంటి రోగాలు తొలగిస్తానని అభయం ఇస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశాడు. అందుకే పూర్వకాలంలో సాంబుడు అనేవాడు కృష్ణుడి కొడుకు జాంబవతి కొడుక్కి కుష్ఠరోగం వస్తే ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే, ఆ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు సూర్యకిరణాలు నెత్తి మీద పడితే ఆ కిరణాల దెబ్బకి ఆయనకున్న కుష్ఠరోగం పోయిందని చెప్పారు స్కాంద పురాణంలో. అంత పవిత్రమైన ఈ తెల్ల మచ్చల వంటి భయంకర రోగాలను తొలగించే అపూర్వమైన ఔషధి లతా నిలయం ఈ అరుణాచలం. అంటే దీనికి ఒకటి కాదు, రెండు కాదు, అనేక శక్తులు ఉన్నాయి. ఇక ఈ అరుణాచలం ఏర్పడ్డం వెనకాతలున్న ఒక అద్భుతమైన గాథ ఉన్నది. ఆ గాథ ఎత్తుకుంటే కనీసం 2 గంటలు పడుతుంది. అందుకని దీన్ని ఏం చేస్తున్నామంటే రేపు మీరందరూ ప్రదక్షిణ చేసి రండి. ప్రదక్షిణ చేసి చెయ్యగానే కాస్త భోజనం చేసి ఒక అరగంట విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత అరుణాచలం మొట్టమొదట చరిత్రలో ఈశ్వరుడు లింగ రూపం ధరించిన స్థలం ఇది. ఆ కథ వినకపోతే, ఇక్కడికి వచ్చి వినకపోతే ఈ కొండకి రావడం వ్యర్థమవుతుందన్నమాట. కాబట్టి ఏదో రకంగా ప్రదక్షిణ చెయ్యండి. ఇప్పుడు నేను అన్నానని అందరూ కూడా కాలినడకన బయలుదేరకండి. విజయవాడ వాళ్ళు అసలు బయలుదేరకండి. ఆటోలో వెళ్ళినా శక్తి వస్తుంది. మళ్ళీ మీరు నిజం చెబుతున్నారా వేళాకోళం చెబుతున్నారా అని గురువుగారు హాస్యానికి కూడా అబద్ధం ఆడరాదు, గుర్తుపెట్టుకోండి. తెలియక నేను అప్పుడప్పుడు శిష్యులకి ఈ పని చెయ్యొద్దంటాను. మా గురువుగారు అలాగే చెప్తారులేండి అన్నవాళ్ళందరూ వెంటనే దానికి తగిన ఫలితం అనుభవిస్తారు. ఎందుకనంటే మాట వరస కూడా మీరు నవ్వుతారు అందులో, కథలకి అందులో హాస్యం ఉంది, కానీ నా మాటల్లో కదది. ఏమని చెప్పారు మార్కండేయ పురాణంలో? మర్త్యునకు నిజేచ్ఛ చేయనగు రోగము పొందిన ఎప్పుడప్పనుల్. మానవునికి ఆరోగ్యం బాగాలేనప్పుడు నడవడము వంటి పనులు అక్కర్లా, నిజేచ్ఛ చేయనగు, నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యన్నాడు ఆయన. ఒక వ్యక్తికి నడుం నొప్పి, పొట్ట బాగా ఉంది, కాళ్ళు పనిచేయటం లేదు. అప్పుడు వాళ్ళు నాతో పాటు నడక్కొస్తానంటే ఎలాగా? వారిని శుభ్రంగా ఆటో ఎక్కి తిరగమన్నారు, రథం ఎక్కి తిరగమన్నారు, 10 మంది చేత పల్లకి మోయించు తిరగమన్నారు. ఇలా హుషారుగా పరిగెత్తే కుర్రాళ్ళు ఉన్నారనుకోండి, ఓపికండి, వాళ్ళు శుభ్రంగా నడవచ్చును. అలా నడవడానికి ఓపిక లేని వాళ్ళకు ఒక మార్గం చెప్పారు, ఓపిక ఉంటే ఒకటి లేకపోతే ఒకటి, కానీ ఏదో ఒక రకంగా ప్రదక్షిణ చెయ్యాలి. శరీరములో శక్తి లేకపోయింది గనక నేను నడవలేకపోతున్నాను గనక నడవకపోతే ప్రదక్షిణ వల్ల వచ్చే ఫలితం ఉండదనుకుని మానడం కంటే ఏ వాహనంలో అయినా తిరిగితే అంత కాకపోతే కొంతైనా ఫలితం వస్తుంది. ఎలాగా అంటే ఈ గిరి ప్రదక్షిణ అగ్నిహోత్రం వంటిది. అగ్నిహోత్రంలో తెలిసి కాలు పెట్టినా తెలియక కాలు పెట్టినా అది నిప్పే కదా కాలుతుంది. నిప్పు తెలిసి తొక్కినా తెలియక తొక్కినా ఎలా కాలుతుందో అలాగే ఈ గిరి ప్రదక్షిణ కూడా నువ్వు ఎలా చేసినా ఏ వంకతో చేసినా దానికి ఎంతో కొంత ఫలితం మాత్రం ఇచ్చి తీరుతుంది. నిష్ఫలితంతో పంపది కొండంటే అందుకే దీనికి అసలు అరుణాచలం అని పేరు. అరుణోదయ లక్షణం ఏమిటి అంటే దానికి తగిన ప్రతిఫలం ఇస్తుంది. ప్రత్యూహాలన్నీ తొలగుతాయి అంటే విఘ్నములు తొలగుతాయి. కాబట్టి తప్పక మనం ప్రదక్షిణ చెయ్యాలి. ప్రదక్షిణ చేయడంతో పాటు ఓం నమశివాయ ఈతి నమశివాయ మంత్రం జపించాలి. ఇది కాకుండా ప్రదక్షిణ అయ్యాక ఏదో ఒక సమయంలో కూర్చుని ఈ క్షేత్రంలో అసలు అరుణాచలం అనే పేరు కొండకి ఇంకా ఎందుకు వచ్చింది, ఇక్కడ ఈశ్వరుడు లింగరూపం ఎలా ధరించాడు, ఇది కూడా వినాలి. క్షేత్రాలకు వెళ్ళినప్పుడు క్షేత్ర కథలని పురాణాలని వినకుండా వెడితే అది ఎటువంటిదో తెలుసునా అంటే మానవ జీవితం ఎందుకు ఎత్తామో తెలియకుండా ఉట్టిని తిని తిరిగి పడుకుని చచ్చిపోవడంతో సమానం అన్నారు. ఇప్పుడు మనం ఎందుకు పుట్టాము, ఎందుకు పెరిగాము, ఎందుకు చచ్చిపోతున్నాం తెలుసుకోకపోతే పుట్టలో చెదల్లాగా పుట్టి పెరిగి చచ్చిపోతే దానివల్ల వచ్చే లాభం ఏముంది. ఈ అరుణాచలానికి భగవాన్ రమణ మహర్షి ఎందుకు వచ్చారు, నేను ఎవరిని అని ఒక ప్రశ్న పుట్టింది. నేనెవండి, ఎందుకు పుట్టాను, నా కర్తవ్యం ఏమిటో తెలుసుకోవడానికి ఆయన తపస్సు చేశారు. ఆయన యావజ్జీవితం నేనెవరిని అనుకోమని చెప్పారు ఆయన. అది మర్చిపోయి మనం అప్పుడప్పుడు అహంకరించి ఈ మధ్యన ఒక ఆయన ఒక ప్రశ్న వేశాడు, ఆ ప్రశ్నకి కొండే సమాధానం, ఇంకేం కాదు. ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ స్త్రాహిమాన్ కృపయాదేవ శరణాగత వత్సల అంటున్నారు. అలాగే మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం అంటారు. నాకు భక్తి లేదా అని ఉంది, కానీ నువ్వు భక్తి ఉందనుకున్న వెంటనే నీకు భక్తి పోయినట్టే అన్నాడు. ఎందుకని, పాపోహం అంటే అర్థం ఏమిటో తెలుసా, పాపః అహం అంటే అహం నేను, పాపః పాపాత్ముణ్ణి. అలా కాకుండా నేను పాపాత్ముడి కదండి అన్ని పుణ్యాలే చేశానండి అందామా అంటే అక్కడ అహం అని వాడుతున్నావు నువ్వు. అహం అంటే నేను, నేను చేస్తున్నాను అని మీరు అనుకున్నంతకాలం, నేను అనుకున్నంతకాలం మనం ఎంత పుణ్యం చేసినా అది పాపమే అవుతుంది. ఎందుకని, నువ్వెవడవు చేయడానికి. ఇవాళ అరుణాచలం వచ్చావంటే ఇది ఈశ్వర సంకల్పం. గిరికి ప్రదక్షిణ చేస్తున్నామంటే ఆ ఈశ్వర సంకల్పం. ఇవాళ ఇక్కడ అన్నం తింటున్నామంటే అది ఈశ్వర సంకల్పం. కీర్తి వచ్చినా అపకీర్తి వచ్చినా సంపద వచ్చినా లేక దారిద్ర్యం పట్టుకున్నా ఇవన్నీ సంకల్ప బలం అంతా వానిది. ఆయన సంకల్పం లేకపోతే రిజర్వేషన్ చేయించుకున్న టికెట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఆయన సంకల్పం ఉంటే మీరు చూశారు కదా, అస్సలు ప్రయాణం అవ్వడం అనుకున్నటువంటి ఇలాంటి కుర్రాడు అదిగో అలాంటి పడుచువాడు వీళ్ళంతా వచ్చేసాడు చివరి క్షణంలో. పోనీ ముందు నుంచి అనుకున్నవి కూడా కాదు, ఆఖరి నిమిషంలో గురువుగారు వచ్చేస్తామంటే ఈ గురువుగారుకున్న మొహమాటం కొద్దీ ఆయన చెవులు ఏం పడిందో పట్టించుకోకుండా ఊ అనేస్తాను నేను. వచ్చిన తర్వాత పాటలు పాపం బాలకృష్ణ గారు పడతారు తర్వాత విషయాలన్నీ. అందుకని ఏంటంటే ఆ ఊ అనే చిన్న బలహీనత నాకు ఎందుకు వస్తుందంటే వాడికి ఆ యోగం ఉంది. ఆ యోగమే లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చెయ్యండి అటు సూర్యుడు ఇటు పొడిచినా ఇక్కడికి అడుగు పెట్టలేరు 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 అని చెప్పాడు. ఇందులో చూడండి, మీరు కావాలంటే 22వ పేజీలో ఈ క్షేత్రంలోకి నా సంకల్ప బలం లేకపోతే చివరి క్షణం వరకు మీరు ప్రయాణం చేయలేరు, నా సంకల్పం ఉంటే ఎక్కడున్నా పరిగెత్తుకు వస్తారు, కాబట్టి మీరు ఇక్కడికి వాళ్ళ రాగలిగారంటే ఇంకా చాలామంది అడిగినా చివరి క్షణంలో బస్సు వేయలేకపోయామంటే మీకు ఆ యోగం భగవంతుడు బలాత్కారంగా ఇచ్చాడు, వారికి ఎంత గింజుకున్నా ఇవ్వలేదు అని అంతరార్థం అన్నమాట. అంత గొప్ప క్షేత్రం ఇది. అటువంటి క్షేత్రానికి వచ్చాం గనక మనం ఈ క్షేత్ర మహిమని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి అహంకారం తొలగించుకోవాలి, అనగా నేను అనేది విడిచిపెట్టేయండి. ఒకసారి మిమ్మల్ని ఎవరన్నా రేపు పొద్దున్న ఎవరో ఒక ఆవిడ చక్కగా అన్నం వండి పెట్టింది సందేహం లేకుండా మంచి కూర పప్పు, అప్పుడు మీరు పొగడాలి. పొగిడితే అవునండి నేను కాబట్టి చేశాను అంటే వెంటనే పాపం వస్తుంది, పుణ్యం పోతుంది. నేను కాబట్టి ఉపన్యాసం బాగా చెబుతున్నాను, నేను గొప్పవాడిని, ఎక్కడికి వెళ్ళినా జనం పడిపోతారనుకుంటే అప్పుడు నేను పాపోహం అయిపోతున్నాను. అలా కాకుండా ఇదంతా పరమేశ్వర సంకల్పం అనుకోవాలి. అనుకోవడం మనస్ఫూర్తిగా అనుకోవాలి. మళ్ళీ నాలిక చివరితో కాకుండా నిరంతరం మనస్సులో ఇది నాది కాదు, ఇది నేను కాదు, నేను చేయటం లేదు అనుకోవాలి. ఈ భావన రావడం కోసమే కోహం నేనెవడిని అని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్న ఈ కొండ మీద ఉదయించింది, దానికి జవాబు ఆయనకి దొరికింది రమణ మహర్షికి. ఆయన్ని గుర్తించాడు, అందుకే కావ్యకంఠముని మహానుభావుడు. అటువంటి స్థలంలో మనం ఉన్నాం గనక ఈ రోజు నుంచి మనం గుర్తుపెట్టుకోండి, నేను పుణ్యాత్ముణ్ణి, పుణ్యకర్మాహం, లేక పుణ్యాత్మ పుణ్య సంభవ, లేక నేను భక్తిహీనుండి కాదు మహాభక్తి యుతుణ్ణి అనకూడదట. ఎందుకంటే ఎంత పండితుడైనా చిట్ట చివరిలో నేనేమి చేతకానివాడిని అనుకుంటే అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. ఇంకొక సూక్ష్మం చెబుతాను ఇక్కడ మీరు, అహంకారం ఉన్నంత వరకు, నేను అనుకున్నంత వరకు వాడు పాపోహం అయిపోతాడు, పాపకర్ముడు అవుతాడు, పాపాత్ముడే అవుతాడు. దానికి ఉదాహరణ శంకరాచార్యులు వారు చెప్పారు మనకి, ఆ మహానుభావుడు ఇవన్నీ తిరిగిన వాడు గనక. ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ ప్రపంచంలో శంకరాచార్యుల వారి కంటే నేను గొప్ప పండితుడిని అనుకున్నవాడు ఎవడన్నా ఉంటాడా? ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఎవరైనా వేదవ్యాసుని తర్వాత మళ్ళీ అంత గొప్ప పండితుడిని మనం చూస్తామా? ఇవాళ పరికిమాలిన వాళ్ళు కూడా, ఏమి అక్షరజ్ఞానం లేని వాడు కూడా భగవద్ అనుగ్రహం ఉంటే పురాణం చెప్పొచ్చు, కీర్తి పొందొచ్చు, జనాన్ని పొగియచ్చు. కానీ ఆ శంకరాచార్యులు వంటి పాండిత్యం, ఆయన పాండిత్యం దేవుడు, ఆయన అరికాలి కింద ఉన్న దుమ్ములో ఉన్న ఇంత రేణు అంత పాండిత్యం కూడా ఉండదు. నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి తెగ చదువుకున్నావు సంస్కృతం మీ నాన్నగారి దగ్గర అని చాలామంది పండితులు నన్ను పొగుడుతారు. కానీ మా నాన్నగారి పాండిత్యంలో 1000 వంతుంటేనే ఇంత కీర్తి వస్తే, ా నాన్నగారి పాండిత్యంలో 1000 వంతు, మా నాన్నగారు ఏమన్నారు శంకరాచార్యుడి పాండిత్యంలో నాది 1000 వంతు అన్నారు. ఆ శంకరాచార్యుడు ఎంత గొప్పవాడు ఇప్పుడు. అటువంటి శంకరాచార్యుల వారితో నన్ను పోల్చుకోకూడదని సాక్షాత్తు కంచి పరమాచార్యులు అన్నారు పెద్ద ఆయన, నడిచే సరస్వతి. అంటే నడిచే సరస్వతి పరమాచార్యులు కూడా శంకరాచార్యుడు అంత గొప్ప కాదనుకుంటే ఇంకా మనం ఇటువంటి వాళ్ళం. ఆ శంకరుడు ఏమన్నాడో తెలుసా, న మంత్రం నో యంత్రం తదపి చ నజానే స్తుతి మహో నచాహ్వానం ధ్యానం తదపి చ నజానే స్తుతి కథాః నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశకరణం. అమ్మ నాకేమొచ్చు, నీ గురించిన మంత్రం తెలియదు. నా మంత్రం, అసలు శంకరుడి కంటే మంత్రవేత్త ఎవరండి ఆయన కూడా. నాకు నీ గురించిన మంత్రాలు తెలియవు, ఏ మంత్రంతో నిన్ను మెప్పించి నేను నీ దర్శనం పొందలేను, నాకు మంత్రం చేత కాదు, మంత్రవేత్తని కాదు. శ్రీచక్రం వంటి యంత్రాలు తెలియవు, వాటిని పూజించడం చేత కాదు. స్తోత్రం చేయడానికి కథలు లేవు నా దగ్గర. అమ్మ కనీసం నువ్వు ఉన్నావని నీకోసం ఏడవడం కూడా రాదు. ఆహ్వానం, ధ్యానం, ఆవాహనం ఇవన్నీ ఉంటాయే, ఈ ధ్యానావాహనాది షోడసోపచారాలు తెలియవు. ముద్రలు ఉన్నాయి అమ్మవారిని పూజించడానికి, మృగి ముద్ర మొదలైన ముద్రలతో అమ్మని పూజిస్తే తొందరగా ప్రసన్నతలు అవుతుంది, ఆ ముద్రలు తెలియవు. మరి ఏం తెలుసురా నీకు అంటావేమో, నాకు ఏమీ తెలియకపోయినా ఒక్కటి మాత్రం తెలుసు, పరంజానే మాతహ త్వదనుసరణం క్లేశహరణం. అమ్మ ఏమీ తెలియకపోయినా తెలిసింది ఏమిటంటే నువ్వున్నావని ఒక్కటి మాత్రం తెలుసు. ఈ జగత్తులో మా అమ్మ ఉంది, మా అమ్మ ఉంది, మా అమ్మ ఉందని నీ వెంట పడ్డాను, అదే నా కష్టాలు తొలగిస్తోందన్నాడు ఆయన. అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి, నిజంగా మనకి ఏం మంత్రాలు వచ్చు, ఏ తంత్రాలు వచ్చు, ఏ యంత్రాలు వచ్చు, ఏం పాండిత్యం ఉందని ఆయనతో పోలిస్తే, ఆయనే నువ్వు ఉన్నావని నమ్మడము తప్ప నాకేమీ తెలియదు అంటే, మనం అరకొర పాండిత్యంతో నాకు అన్నీ వచ్చు అంటున్నామంటే ఎంత అజ్ఞానులు. ఈ అరకొర పాండిత్యంతో అహంకరించడం ఉన్నంత వరకు పాపాత్ములం గనకే, నాకేమీ రాదనుకుని నువ్వు ఉన్నావని నమ్ముతున్నాను, సర్వ శరణాగతి పొందుతున్నాను అని అమ్మ దగ్గర పడండిరా. అలా పడగానే గిరి చుట్టూ ప్రదక్షిణ చేసే యోగం వస్తుంది, ఇక్కడికి వచ్చే యోగం వస్తుంది, ఒక్క రాత్రైనా ఇక్కడ నిద్రపోయే మహాపుణ్యం పడుతుంది, ఆ పుణ్యం అగణ్యమవుతుంది, ఈ అగణ్యంతో నీ జన్మ ధన్యమవుతుంది, ఇక నీకు పునర్జన్మ ఉండదు అని మహానుభావుడు శంకరాచార్యులు చెప్పినటువంటి దివ్య స్థలానికి ఇవాళ మనం రాగలిగాము ఇన్నాళ్ళకి. ఎంత యోగం, పైగా ఇవాళ అష్టమి కూడా ఉంది.
తెలుసు కదా, అత్యంత ప్రీతిపాత్రమైన మంత్రాలకు ఇష్టమైన తిథులు మూడు ఉన్నాయి. దుర్గా సప్తశతి అని ఒకటి ఉన్నది, మీరు చదివే ఉంటారు చాలాసార్లు, ఈసారి ఇంటికి వెళ్ళి చదవండి. చండీ సప్తశతి, దుర్గా సప్తశతి అని పిలుస్తారు అమ్మవారి ఉపాసకులు అందరి దగ్గర అది ఉంటుంది. లేకపోతే గీతా ప్రెస్ వాళ్ళు 10 రూపాయలకో 12 రూపాయలకో అమ్ముతున్నారు, కొనుక్కొని రైల్వే స్టేషన్స్లో గీతా ప్రెస్ వాళ్ళ యొక్క బుక్ స్టాల్స్లో ఉంటాయి, అందులో ఉంటుంది. అమ్మవారు స్వయంగా చెప్పింది 11, 12 అధ్యాయాల్లో, అష్టం యాంచ చతుర్దశ్యాం నవం యాం చైక చేతసహ. నాకు బాగా ఇష్టం అష్టమి, చతుర్దశి, నవమి. దేవీ భాగవతంలో కూడా పంచమ స్కంధంలోను, తృతీయ స్కంధంలోను, మళ్ళీ ఏకాదశ స్కంధంలోను అష్టమి, నవమి, చతుర్దశి ఇవి ఉపాసకులకి పర్వదినాలు. ఈ రోజులలో పార్వతీ పరమేశ్వరులకు ఇష్టమైన స్థలాలకి అడుగు పెడితే అటువంటి వాడు యోగ జాతకుడు. ఆ రోజు గనక వాడు అక్కడ భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని పూజించినా, తలుచుకున్నా, కథ విన్నా వాడికి ఇక పునర్జన్మ ఉండదని స్వయంగా అమ్మవారు చెప్పింది. ఇవాళ అష్టమి మధ్యాహ్నం నుంచి వచ్చింది, రేపు మనం గిరి ప్రదక్షిణకి వెళ్ళే సమయానికి బహుశా నవమి కూడా ఉండొచ్చు. రెండూ అమ్మవారికి ఇష్టమే. మనం ఏమైనా అనుకుని వచ్చామా ఇక్కడికి? అనుకోవడం కాదు, అమ్మ సంకల్పంతో వచ్చామని చెప్పడానికి అనమాట. అపూర్వమైన తిథి నాడు రాగలిగాం. ఇది అది సంకల్పం అంటే, అమ్మ సంకల్పం అంటే. ఈ స్థలానికి అదృష్టవశాత్తు రావడమే కాకుండా ఈ ప్రదక్షిణలు నేను చెప్పినట్టుగా చెయ్యండి. రేపు మాత్రం ఒక సమయం చెబుతారు ఆయన, ఎక్కడున్నా సరే భయంకర గాఢ నిద్రాదులన్నిటినీ త్యజించి శారీరక మానసిక క్లేశాలన్నీ విడిచిపెట్టి శివరాత్రి ఎలా వచ్చింది, అరుణాచలం ఎలా వచ్చింది, శివలింగావిర్భావం ఏమిటి, ఇవన్నీ ప్రామాణికంగా శివపురాణంలో ఉన్న ఈ వేదవ్యాస మహర్షి రాసిన అష్టాదశ పురాణాల్లో ఒకటైన శివపురాణంలో ఉన్న కథాప్రకారంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ కాస్త తెలుసుకోండి. రేపు చేయవలసిన పనులు ఏమిటి చెప్పాను, గిరి ప్రదక్షిణ చెయ్యండి. ఎలా చేస్తారు, మీ ఆరోగ్య స్థితిని బట్టి, నడిచి కానీ వాహనం మీద కానీ. మూడవది ఏమిటి, చేస్తున్నంతసేపు సాధ్యమైనంత వరకు ఓం నమశివాయ చ నమశివాయ. దారిలో మందిరాలు ఉన్నాయి, ఆలయాలు, ఆ ఆలయాలన్నీ కూడా ఎక్కడ వీలుంటే అక్కడ దర్శనం చేసుకోండి. అయిపోయిన తర్వాత ఇంకెక్కడ ఆగకుండా మనం ఎక్కడి నుంచి బయలుదేరామో అక్కడికి రా వెళ్ళాలి. మళ్ళీ ఉదాహరణకి ఇక్కడ రూములోంచి బయలుదేరితే ప్రదక్షిణ అయ్యాక ఇక్కడికే రావాలి. ఇంకా మధ్యలో ఎక్కడ కొనుగోళ్ళకి, తినుబండారాలకి కావాలంటే మధ్యలో తినండి, అయ్యాక మాత్రం ఎక్కడ ఆగద్దని చెప్పాడు వాడు నియమం అది. ప్రదక్షిణ పూర్తయ్యాక మనం ఎవరితో మాట్లాడితే ఈ ఫలితం ఇంచుమించుగా వాడు గడిపోతుంది. అందుకని ఏం చెప్పారంటే, సెల్ ఫోనుల్లో అప్పుడు మాట్లాడకూడదు. ఎవడో ఫోన్ చేస్తాడు బాగా క్షేమంగా చేరానని, అప్పుడు మీరు ఆత్రం పట్టలేక మధ్యలో మాట్లాడతారు. పాపం కష్టపడి నడిచింది మీరు, పునర్జన్మ లేకుండా వాడికి అవుతుంది. మీకు మాత్రం ఎలక జన్మ, పిల్లి జన్మ వస్తుందని అనలేను, కానీ ఏదో ఒక జన్మ వస్తుంది మొత్తం మీద. అది ఎంత ఇబ్బంది మరి. అందుకని ఏం చేశారంటే, ప్రదక్షిణ అయ్యాక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఇక్కడికి వచ్చి అప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఏదన్నా ఇంత ప్రసాదమో ఏదో ఒకటి తీసుకుని అప్పుడు మీ ఇష్టం ఎక్కడికి వెళ్ళినా పర్వాలా. ఇవన్నీ నియమాలు అన్నమాట. కొన్ని నియమాలు పాటిస్తే చాలా లాభం. తర్వాత వీలున్నవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు శిరస్నానం చేసి వెడితే అది ఇంకా మంచిది. విభూతి లేకుండా గిరి ప్రదక్షిణ చెయ్యొద్దని చెప్పాడు. ఆడ మగాకి కూడా ఎవరైనా అంతో ఎంతో విభూతి పెట్టుకోండి. దారిలో చెమట పట్టి విభూతి పోవటం మనకి దోషం కాదు, కానీ విభూతి రేఖలు లేకుండా గిరి ప్రదక్షిణ చెయ్యడం ఎటువంటిది, సృక్కు స్రవలు లేని యజ్ఞంతో సమానమని చెప్పారు. ఇందులోనే చెప్పారు విజ్ఞేశ్వర సంహితలో శివపురాణంలో, దిగ్భస్మరహితం ఫాలం దిగ్రామం అశివాలయం దిగనీశార్చనం జన్మ దిగ్విద్యాం అశివాశ్రయాం అని. అంటే నుదుట విభూతి లేకపోతే ఆ నుదురు చి చూడకూడదు. అందులో ప్రదక్షిణకు వెళ్ళినప్పుడు నుదుట విభూతి లేకుండా పెడితే ఆ ప్రదక్షిణ దండగ, ప్రదక్షిణ పదే పదే అంటే ఒక 10 రూపాయలతో పోతుంది అక్కడ. పదే పదే అంటే అర్థం ఏమిటి, యాక్చువల్గా పత్ అంటే పాదం. పదే పదే అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా అది కొండ చుట్టూ చేసేది ప్రదక్షిణతో సమానం. ఇప్పుడు మనం విభూతి పెట్టుకుని కొండ చుట్టూ నడుస్తున్నప్పుడు 2 అడుగులు నడిచినా అది ప్రదక్షిణేట. అడుగు తీసి అడుగు వేసిందల్లా మనం ఎక్కడ ఎలా అడుగు వేసినా అదంతా ప్రదక్షిణే. అనగా ఇంకొంచెం తేలిగ్గా చెబుతాను అర్థమయ్యేలాగా. విభూతి పెట్టుకున్నాక మీరందరూ ఆటోలో వెళ్ళారు, మధ్యలో ఒక గుడి దగ్గర ఆగారు. అంటే ఈ ఆటోలోంచి గుడి దగ్గరికి వెళ్ళడానికి అడుగులు వేశారా మీరు? ఈ అడుగు తీసి అడుగు వేసేది కొండ చుట్టూ ప్రదక్షిణతో సమానమవుతుంది. విభూతి పెట్టుకుని ప్రదక్షిణ చేస్తే అదే విభూతి లేకుండా బయలుదేరి వెడితే అప్పుడు ఆ ప్రదక్షిణ మీ పాదాలు అడుగు తీసి అడుగు వేస్తే వచ్చేది ఈశ్వర ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ అవ్వదట సంపూర్ణముగా. అందుకని ఏం చేయాలన్నమాట, తప్పక విభూతి రేఖలు ధరించాలి, శివుణ్ణి తలుచుకోవాలి. అనీశార్చనం జన్మ దిక్కు, శివపూజ లేకుండా బతికితే ఆ జన్మ కూడా దండుగా. అందువల్ల బయలుదేరే ముందే ఇంట్లోనో లేకపోతే రూముల్లో అన్ని చోట్ల శివుడి పటాలు పెట్టారు, ఆ పటానికి ఒక నమస్కారం చెయ్యండి. పువ్వు ఉంటే ఒక పువ్వు పెట్టండి, పువ్వు దొరకకపోతే ఒక అక్షత పెట్టండి. ఏమీ లేదు అనుకోండి, ఈ మనస్సు అక్కడ పెట్టి పరమేశ్వర ఎదురుగుండా దర్శనమిచ్చావు నీ పూజ చేస్తున్నావు అనుకుని భక్తితో ఒకసారి నమస్కారం చేసుకుని బయలుదేరితే అది ఈశార్చనం. అలా దండం పెట్టకుండా బయలుదేరితే అనీశార్చనం. అప్పుడు అది జన్మ దండగ, అది అన్నమాట దిగ అనీశార్చనం జన్మ. ఇవి కనీసం పాటిస్తే చాలు, ఇంకా మిగతావి మీ ఇష్టం. దారిలో ఆకలి వేస్తే తినండి, దారిలో ఏదన్నా మంచి పానీయాలు తాగండి. ఆఖరణ మాత్రం చిట్ట చివర ప్రదక్షిణ అయిపోయాక సరాసరి రూముకి వచ్చి అప్పుడు ఇక్కడ ఏదన్నా ఒక క్షణం కూర్చుని విశ్రాంతి తీసుకుని ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ సమయములో ఒక్కొక్కప్పుడు కోపాలు వస్తాయి. ఇప్పుడు పద్మాకర్ గారితో ప్రదక్షిణకి బయలుదేరారు, ఆయన ఓపిక ఒక రకంగా ఉంటుంది, ఆయన మీకోసం అవుతారా. ఇప్పుడు అందువల్ల ఎవరి వేగం వారిది, ఆయనతోటి ఏమండి గురుగారు నాకంటే ముందు పరిగెత్తారని అంటే ఉపయోగం ఏం లేదు. ఆ కోపాలు కాస్త తగ్గించుకుంటే ప్రదక్షిణ బాగా సక్రమంగా పనిచేస్తుంది. అందుకే నాకంటే వేగంగా వెళ్ళడానికి మీకు గొప్ప కాళ్ళు ఇస్తున్నాను, నేను నడిచొస్తాను, మీరు ఆటోలో పెడితే మీ ప్లేటు తిరగబడుతుంది హాయిగా సుఖంగా. ఈ విధంగా మొత్తం మీద నిస్సంకోచంగా ఏమాత్రము నిష్క్రోధంగా అంటే క్రోధం లేకుండా పవిత్రంగా ప్రదక్షిణ చేసి మీరు సంతృప్తిగా తిరిగి రావాలని మంగళాశాసనం చేస్తున్నాను. తదనంతర కార్యక్రమ విశేషాలన్నీ కూడా బాలకృష్ణ గారు వివరిస్తారు.